అందువల్లనే ఆ శివుడి యొక్క అనుగ్రహం చేత చూడగలిగాడు. అక్కడ కనపడ్డాడు ఎవరు అంటే అశోభత మహాదేవ పౌర్ణమస్యామి ఓడురాట్. పౌర్ణమి నాడు ఉడురాట్టులా కనబడ్డాట. ఉడురాట్ అంటే నక్షత్రాధిపతి అయిన చంద్రుడు పూర్ణిమ నాడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ఉన్నట్ట. అంటే 16 కళల పరిపూర్ణుడై శివుడు కనబడుతున్నాడు. అంత ప్రసన్నంగా చంద్రుడితో ఎందుకు పోల్చారంటే అంత ప్రసన్నంగా, అంత ఆహ్లాదంగా, అంత అనుగ్రహ స్వరూపంతో ఉన్నట్ట ఆ స్వామి. నీలకంఠం మహాత్మానం అసక్తం తేజసాం నిధిం. మహా తేజస్సుకు నిధి వంటి వాడు. ఆ తేజస్సు దుర్నిరీక్ష్యమైనటువంటిది, కన్నులతో తేరిపార చూడలేనటువంటి మహా తేజస్సు. నీలకంఠంతో ప్రకాశిస్తున్న మహాత్ముడు సర్వాభరణ భూషితం, సర్వ ఆభరణములతో ఉన్నాడు. తమాస్థితశ్చ భగవాన్ దేవదేవః సహోమయ. ఆ విధంగా ఉమాసహితుడై కనబడ్డ శివుడి యొక్క రూపవర్ణన. ఇక్కడ కొన్ని ప్రకరణాలు నడుపుతాడు మహాభారతకర్త అయిన వ్యాసదేవుడు. ఎందుకంటే భగవానుడు అనేక రూపాలతో ఉంటాడని చెప్పారు. ఆయన ఇలాగే కనబడ్డాడని లేదు, ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్కలా గోచరించాడు. అందుకే స్వామికి అనేక రూపాలు. ఇక్కడ కనబడ్డ రూపాన్ని మనం భావన చేస్తే, ఆ భావన చేస్తున్నప్పుడు మన హృదయం దర్శనం చేస్తుంది కదా, ఆ దర్శన శక్తి వల్ల మనకు అనేక ఫలాలు లభిస్తాయి. కనుక ఇప్పుడు ఇక్కడ మనం ఉపమన్యువు చూసిన శివుణ్ణి చూడాలి. ఎలా ఉన్నాడు అనే దాన్ని కొంతమేరకు భావన్నిస్తారు ఆదిశంకరుడు శివానంద లహరిలో. త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాజ్యం త్రిణయనం జటాభారోదారం చల దురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే అని చెప్పారు. త్రయీవేద్యం, ఆ కనబడ్డ రూపం ఏదో మనం ఊహించుకుంటే కనబడ్డాడండి అనే రూపం కాదు. త్రయీవేద్యం ఎంత గొప్ప మాట ఇది. దేవత అయిన వాడు ఎప్పుడు త్రయీవేద్యమైన వాడే దేవత. అందుకని ఎవరు పెడితే వాళ్ళు దేవుళ్ళు ఎవరు. దేవత అవడానికి, అవతారం అనడానికి కొన్ని మర్యాదలు ఉన్నాయి. అవి తెలియకుండా దేన్ని పెడితే దాన్ని దైవం అనడానికి వీల్లేదు. ఏదోనండి నా నమ్మకం అంటే నీ నమ్మకం నీకు గొప్ప, కానీ శాస్త్రీయమైన దైవం శాస్త్రీయంగానే ఉంటుంది. అందుకే దైవం అంటే ఎవరో చెప్తున్నారు ఇక్కడ ఆదిశంకరులు. త్రయీవేద్యం, త్రయీ అంటే వేదము అని అర్థం అనమాట. వేద వేద్యమైనదే దైవం. వేదం దైవం ఈ రెండిటికి శబ్దానికి సామీప్యం ఉంది. వేద మంత్రము ద్వారా ఎవరు ప్రతిపాదింపబడతారో వారు దేవతలు. అందుకే శివుడు విష్ణువు వీళ్ళు దేవతలంటే అమ్మవారు ఇవన్నీ వేద ప్రతిపాద్యమైన దేవత. అందుకే త్రయీవేద్యం వేదం మొత్తం చెప్తోంది అయ్యా రుద్రతత్వాన్ని. ఏకో రుద్ర న ద్వితీయాయతస్థు, ఉన్నటువంటిది ఏకమైనటువంటి రుద్రుడే అని శివత్వాన్ని రుద్రస్వరూపంగా శివస్వరూపంగా ఘోరాఘోర స్వరూపంగా ప్రత్యక్షం చేసుకుని వేదమాత ప్రత్యక్షరంలోనూ శివుణ్ణి చూపించింది మనకి. కనుక వేద ప్రతిపాదితమైన వాడు పరమాత్మ. అటువంటి త్రయీవేద్యమైనటువంటి రూపం అది. త్రయీవేద్యమే కాదు హృద్యం అన్నాడు. హృద్యం అంటే హృదయంగమం, హృదయానికి అత్యంత మనోహరమైనటువంటి రూపము. ధ్యానించుతున్న కొద్దీ మాధుర్యాన్ని ఇచ్చేటువంటి రూపము. శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానం చాలుట, అదే పెద్ద ఆహారం. అయ్యో ఏ తిండి తిప్ప లేకుండా ఇలా ఉన్నాడో ఉపమన్యువు అంటే ఉండగలడు. అమృత స్వరూపుడైన శివుణ్ణి హృదయంలో నింపుకున్న వాడికి ఈ మామూలు శరీరానికి పోషణ అనేటువంటిది లెక్క కాదది. అందుకే ఆ ధ్యానం చేస్తున్న భక్తుడికి అది ఎలాగ పోషిస్తుంది అంటే తరుణేందు శేఖరు ధ్యాన సుధాధార ఘోర క్షుధావాద కుతిల పడక అంటారు దుర్జటి గారు. తరుణేందు శేఖరు ధ్యాన సుధాధార ఘోర క్షుధావాద కుతిల పడక అని చెప్పారు ఆయన. తరుణేందు శేఖరుడు అంటే చంద్రశేఖరుడు. చంద్రశేఖరుణ్ణి ధ్యానించడం వల్ల ఆ ధ్యానము ఆ భావన అనే అమృతం ప్రవహించి ఆకలి బాధ తెలియలేదుట మహర్షికి. అలా వర్ణించారు దుర్జటి గారు. ఎందుకంటే ఆయన తరుణేందు శేఖరుడు. తరుణేందు శేఖరుడు అంటే చంద్రశేఖరుడు. చంద్రశేఖర అంటే అమృత స్వరూప అని అర్థం. చంద్రుడు అమృత కిరణుడు. శివుడి శిరస్సు మీద చంద్రశేఖరుడు ఉన్నాడంటే నేను మీకు అమృతత్వాన్ని ఇస్తానయ్యా అని చెప్పడానికి చంద్రశేఖరుడు ఆయన. కనుక అమృతస్వరూపుడైన మృత్యుంజయుడైనటువంటి శివుణ్ణి ధ్యానం చేస్తే ఏ బాధలుంటాయి. అందుకే హృద్యం అయినటువంటి స్వరూపం, హృదయానికి మనోహరమైనటువంటి స్వరూపం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరం, అది త్రిపురాలని నశింపజేసేటువంటిది. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటిన తర్వాత తురీయావస్థలో కనబడేటువంటిది అది. జాగ్రత్ స్వప్న సుషుప్తులు అనే అవస్థలు జీవుడికి ఉంటాయి. ఆ మూడు అవస్థలు దాటిన నాలుగవ అవస్థ సమాధ్యవస్థ, అక్కడ గోచరించేవాడు ఆయన. అదే త్రిపురహరం అంటే. మూడు భూమికలు దాటిన తర్వాత ప్రకాశించేవాడు. అందుకే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అని చెప్తున్నది ఉపనిషత్తు. నాలుగవ భూమికలో ఉండేటువంటి వాడు శివుడు అని, తురీయమైనటువంటి వాడు, సర్వలోకాతీతుడు, అందుకే త్రిపుర హరం. అటువంటి వాడు ఎప్పటివాడు అంటే, ఇప్పుడు మనం కొత్తగా ధ్యానిస్తున్నాం కానీ ఆయన కొత్తగా రాలేదు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. అందుకే ఆద్యం అని తర్వాత మాట వేశారు గురువు గారు, త్రిపుర హరమాద్యం. ఆ స్వామి త్రినయనం మూడు కన్నులతో ఉన్నట్ట, ఆ మూడు కన్నులతోనే లోకాన్నతటిని పాలన చేస్తూ ఉంటాడు, త్రికాలాన్ని దర్శిస్తూ త్రిగుణాలతో జగత్తు నియమించేటువంటి త్రయంబకుడు ఆయన. అందుకే త్రినయనం జటాభారోదారం. ఇక ఆ శిరస్సు మీద జటాభారం ఉన్నదిట, పెద్ద జటాజుటాన్ని అందంగా ముడిపెట్టు కూర్చున్నాడు. ఉదారం, అదొక విశేషం ఆయన దగ్గర ఉన్నది. ఉదారం అంటే లేదనకుండా కారుణ్యాన్ని వర్షింపజేసేటువంటి వాడు. జటాభారోదారం చలదురగహారం. ఇక ఆయన ఒంటి మీద స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి సర్పములు, వాటిని హారంగా ధరించినటువంటి వాడు చలదురగహారం మృగధరం. లేడిని ధరించి ఉన్నట్టు ఆయన. మహాదేవం దేవం, మహాదేవుడు ఆయన, దేవతలకు కూడా దేవుడైనటువంటి వాడు ఆయన, నాకు దేవుడు. అందుకు మహాదేవం దేవం అన్నాడు. ఇక్కడ దేవ అంటే ప్రకాశ స్వరూపుడు, క్రీడనా స్వభావం కలవాడు, ప్రేరకుడు అని మూడు అర్థములు. దేవశబ్దానికి మూడు అర్థములు ఉన్నాయి. దేవ అంటే దీప్త అని ఒక అర్థము, ఇంకొకటి క్రీడ అని ఒక అర్థము, ఇంకొకటి దేవనము అంటే ప్రేరణ అని ఒక అర్థం. సర్వ జగత్తుని ప్రేరేపించేవాడు, సర్వ జగత్తుని ఒక ఆటలా ఆడుకునేవాడు, సర్వ జగత్తుకి వెలుగులనిచ్చేటువంటి వాడు, తాను స్వయం ప్రకాశుడై అన్నిటికీ వెలుగునిచ్చేవాడు అని అర్థం దేవశబ్దానికి. అందుకు మహాదేవం దేవం అనడంలో గురువుగారి ఉద్దేశం ఏమిటంటే, దేవతలకు దేవుడైనటువంటి వాడు, ఈ దేవన క్రియ కలిగినటువంటి వాడు ఇలాంటి స్వామి. మయి సదయ భావం, ఇది ముఖ్యం. ఈ దేవుడు నా పట్ల దయతో ఉన్నటువంటి వాడు అనడం అన్నమాట. ఆ భగవానుడు నా ఎదురుగా ఎలా సాక్షాత్కరించాడంటే, మయి నాయందు సదయ భావం, దయతో కూడిన భావం కలవాడు. మయి సదయ భావం పశుపతి, ఆయన పశుపతి, పశువులకు పతి అయినటువంటి వాడు. పశువులు అంటే పాశము చేత బంధింపబడ్డ వారందరూ పశువులే. అనేక మార్లు చెప్పుకున్నాను దీనికి అర్థం, బాగా అర్థమైపోయి ఉంటుంది మన పశువులమని. పాశం చేత బంధింపబడ్డ వారందరూ పశువులే, అవిద్యా పాశాలతో, గుణపాశాలతో, కర్మపాశాలతో బంధితులైన జీవులందరూ పశువులే. సృష్టిలో ఉన్న జీవకోటి పశుకోటి, జీవకోటి అంతా పశుకోటి, వాటికి పతి ఒక్కడే. పశువులు అనేకం, పతి మాత్రం ఒక్కడే. ఇన్ని పశువులని కూడా వారి వారికి నియమింపబడ్డ పాశాలతో నడిపే పతి ఆయన, ఆయనే పాశమోచకుడు కూడా. కనుకనే మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం, జ్ఞానము మాత్రమే ఆధారంగా దొరికేటటువంటి వాడు సాంబం, అమ్మతో సహా ప్రకాశించేవాడు. శివమతి విడంబం, విజృంభించి శుభాలను కురిపించేటటువంటి వాడైనటువంటి ఆ సదాశివుని హృది భజే అంటాం. ఆయన కనబడ్డాడనమాట ఉపమన్యుడికి. ఇంత దివ్య శోభతో ఉమా సహితుడై కనబడితే, ఒకవైపు దివ్యమైనటువంటి శక్తి ఆయుధాన్ని ధరించి అక్కడ మయూరాధిరుడై కుమారస్వామి, మరొక వైపు గజవ ఎలుక మీద కూర్చున్నటువంటి గజాననుడు గణపతి, వీరిరువురు కూడా ఇద్దరు అబ్బాయిలు అటుపక్క ఇటుపక్క నిలబడి వారి యొక్క సమస్త శక్తులతో ఉన్నారట. అది విశేషం ఇక్కడ. సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి ఆయుధం అక్కడ చాలా వర్ణిస్తాడు. ఆ శక్తి ఆయుధం సామాన్యం కాదు, అమ్మవారు ఇచ్చినటువంటి ఆయుధం అది. అది ప్రథమో జ్ఞానశక్తి ఆత్మ, జ్ఞానశక్తి అనేటువంటి మహాయుధంట, దానితో తారకాసురుణ్ణి సంహరించాడు ఆయన. అలాంటి దివ్యాయుధాన్ని ధరించి ఉన్నాడు. ఇక గణపత తలంచుకుంటే చాలు, విఘ్నాలన్నీ నశింపజేసేటువంటి పెద్ద అబ్బాయి. ఇరువురు రెండు పక్కలా ఉంటే ఆయన చుట్టూ పరివేష్టించిన వారు దేవతలు. ఆ దేవతలకి ప్రధానంగా ఉన్నటువంటి వాడు జనార్దన. ఆ జనార్దనుడు గరుడ వాహనారూఢుడై చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మాలు ధరించి శివుని చెంతనే కనబడ్డట. మరొక వైపు చతుర్వేదవదనాలతో బ్రహ్మదేవుడు హంసారూఢుడై శతరుద్రియ మంత్రాలను ఉచ్చరిస్తున్నట్ట. ఆయనతో పాటు బ్రహ్మకల్పులైన ఋషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంఠం కలిపి ఇంతమంది కలిసి రుద్ర నమక మంత్రాలను చదువుతూ ఉన్నారట. ఇదంతా కనబడుతుంది అతనికి, ఉపమన్యుకి. ఇలా వీరందరూ ఉంటే చుట్టూ అనుసరించి సిద్ధులు, చారణులు, గంధర్వులు, నారదాదులు వీరందరూ కూడా ఆ శివధ్యానైక పరాయణులై వివిధ వాద్యములతో మంగళ రాగములతో ఆ శివస్తుతి చేస్తూ ఉన్నారు. ఇంత మహాసభ సాక్షాత్కరించింది. అంతేకాదు శివుడు ఎలా కనబడ్డాడు, శుక్లాంబరధరం దేవం, శుక్లమాల్యానులేపనం, శుక్లధ్వజమనాదృశ్యం, శుక్ల యజ్ఞోపవీతినం. అంతా శుక్లంతో కనబడ్డాడు. అంటే పూర్ణ ధవళాకృతితో కనబడ్డాట శివుడు. ఆయన పేరు ధవళేశ్వరుడు కూడా, అనేక పేర్లలో ధవళేశ్వరుడు అని ఒక పేరు. ధవళానికి ఈశ్వరుడు ఆయన. ధవళము అంటే తెల్లదనము, తెల్లదనము అంటే స్వచ్ఛత అనర్థం అనమాట. స్వామి స్వచ్ఛమైనటువంటి వాడు, నిర్మలుడు. అందుకే శివేన వచ సాత్వా గిరిశాచ్చావధామసి అని రుద్ర నమకం చెప్పింది. ఓ అచ్చా అని సంబోధించింది. అచ్చా అంటే నిర్మలమైన వాడా అనర్థం అనమాట. స్వచ్ఛ అంట అచ్చా అన్న ఒకటే, సు అచ్చ స్వచ్ఛ అంతే. అచ్చా అంటే నిర్మల అనర్థం. అచ్చా అనే హిందీ పదం తీసుకుంటే పర్వాలేదు, అది అచ్చావే. శివుడు ఎప్పుడూ అచ్చావే ఆయన. అచ్చా అంటే చాలా గొప్ప విశేషం, నిర్మలుడైనటువంటి వాడా అని అర్థం అనమాట. ఆ నిర్మలత్వం శుద్ధ సత్వం. ఆ శుద్ధ సత్వానికి సంకేతమే శుక్లమాల్యాంబరధర, శుక్లమాల్యానులేపన, శుక్లధ్వజమనా దృశ్యం, శుక్ల యజ్ఞోపవీతినం. ఈ విధంగా స్వామి తాను యజ్ఞస్వరూపుణ్ణి, వేదస్వరూపుణ్ణి అని చెప్పడానికి శుక్ల యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. ఆ భుజగాభరణాదులతో పాటు చక్కగా వికసించిన తెల్ల తామరల దండ వేసుకున్నట్ట స్వామి. అంటే విశేషం ఏమిటంటే ఈ రూపంతో ధ్యానిస్తే మరొక ఫలం ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే మనవాడు తపస్సు కూర్చోవడమే తెల్లదనాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. పాలలోంచి పుట్టింది ఇతని కోరిక, పాలలోంచి పుట్టింది అంటే తెలుపు అన్నమాట. అసలు ఆ సత్వగుణ పదార్థంలోంచి పుట్టింది కోరిక అనడమే గొప్ప విశేషం. కనుక మొత్తంగా ధవళిమ అక్కడి నుంచే వచ్చింది. అది శుద్ధ సత్వాకృతిగా పరిణమించి కనబడుతుంది. అలా ఉన్నాడు స్వామి. ఇక ఆ పెదవుని మీద చిరునవ్వు ఉంది, ఆ తెల్లదనానికి తెల్లదనం అది. ఏం వెలుగులు వెదజల్లుతున్నాడో ఆయన. ఇలా ఉంటూ ఉంటే ఇక ఆయన ధరించిన 18 చేతులతో కనబడ్డట. ఒకటి కాదు రెండు కాదు, అష్టాదశ భుజాహ 18 చేతులతో కనబడ్డట. ఇలాంటి శివాకృతులు మనకు పురాణాల్లో దర్శనమిస్తే ఆశ్చర్యపోతాం. ఎన్నెన్ని మంత్రాలు, ఎన్ని రూపాలు. అందుకే వాళ్ళ అమ్మ చెప్పింది, ఆయన రూపం ఇదని నేను చెప్పగలనా? అనేక రూపములు, అనేక రూపములు, అనేక రూపములు. 18 చేతులు అనేది పరిపూర్ణత సంకేతం. 18 కలిపితే 9. ఈ 18 చాలా విశేషం, పూర్ణ సంఖ్య అనమాట. ఈ 18తో కనిపించాడు స్వామి, పూర్ణుడే కనబడుతున్నాడనమాట. ఆ పూర్ణమైనటువంటి ఆ చేతుల్లో ఆయుధాలు వర్ణిస్తారు. ఇక్కడ విశేషం ఇది, ఇక్కడ ప్రత్యేకించి ఆయుధ వర్ణన కనబడుతుంది. ఆయుధాలు ఎందుకు వర్ణించాడంటే ఈ ఆయుధ శక్తులు మనల్ని రక్షిస్తాయి. అది ఇక్కడ గమనించవలసిన విశేషం. ఒక్కొక్క ఆయుధాన్ని ధ్యానం చేసుకున్నా చాలు మనం. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క శక్తి. ఆయుధం అంటే ఒక జడ పదార్థం కాదు, శివుని యొక్క లీలే ఆయుధం. అక్కడ శివశక్తే ఒక్కొక్క ఆయుధం ద్వారా వ్యక్తమవుతుంది. అందులో ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ ఆయుధానికి మళ్ళీ ప్రధాన దేవత, పరివార దేవతలు ఉంటూ ఉంటారు. అది విశేషం. ఆయన శూలం ఉందిట. ఆ శూలం అనేకములైన జ్వాలల్ని వెదజల్లుతుంది. ఆ జ్వాలలు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటువంటి జ్వాలలు. ఆ శూల దేవత ఉగ్రమైనటువంటి కాంతిమయమైన అగ్ని ఆకృతితో ఉంటే ఆ దేవతను కొలిచే పరివార దేవతలు వీళ్ళందరూ కనబడుతున్నారట. అంటే ఎంత దర్శనం ఉపమన్యు ఎదురుగా ఉందో చూడండి. ఎంత దర్శనం, సమస్త దేవతామండలం ఎదురుగా ఉంది, సమస్త లోకముల్లో ఉన్నటువంటి శక్తులన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఇంత శక్తులకి మూలమైన ప్రధాన కేంద్రమైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారన్నమాట. అందులో ఆయన చేతుల ఆయుధంలో శూలాన్ని వర్ణించాడు. తర్వాత పినాకం. ఈ పినాకం సామాన్యం కాదు, శివుని యొక్క ధనస్సు పేరు పినాకము. ఆ పినాకం ధరించి ఉన్నాడు. ఈ పినాకము, ఆ పినాకాన్ని రుద్రం ఎంత వర్ణించిందో, పినాకం విభ్రదాగహి అని వర్ణిస్తుంది. స్వామి నీ యొక్క సమస్త ఆయుధములను చెట్టు మీద పెట్టేసి పినాకం పట్టుకురావయ్యా అన్నాడు. అసలు ఆయుధం లేకుండా వస్తే పోల్చుకోవడం కష్టమేమో, అందుకు పినాకం పట్టుకురా అన్నాడు అనమాట. ఈ ఆయుధాలకి ఉన్న శక్తి ఏమిటి అంటే అవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ చేస్తాయి. కనుకనే ఆయుధాలతో శివుణ్ణి ధ్యానించితే మనకు ఎంత రక్షణ ఉందో తెలుస్తుంది. ఇక్కడ ఒక్కొక్క ఆయుధం పేరు ధరించుకుంటే మనం ధన్యులమవుతాం. ఆదిశంకరుల వారు శివ పాదాది కేశాంత స్తుతి అని చేస్తారాయన. పాదముల మొదలుగుని కేశముల వరకు శివుణ్ణి స్తోత్రం చేస్తూ అందులో ఒక్కొక్క ఆయుధం మీద ఒక్కొక్క స్తోత్రం రాశారాయన. అందులో శూలాన్ని గురించి చెప్తారు. ఆ శూలం ఎంత దివ్యమైనటువంటిది అంటే అది ఎప్పుడు పదునుగా ఉంటుంది. ఎందుకంటే రాక్షసుల యొక్క కఠినమైన వక్షస్థలాన్ని పొడిచి పదునెక్కిందిట. అంతేకాదు ఆ పదును చెడకుండా మా స్వామి చేతిలోది కదా అని అమ్మవారు స్నేహలేపన చేస్తూ ఉంటుందిట. అంటే తైలం రాస్తూ ఉంటుంది ఆ శూలానికి. ఇలాగ అమ్మ చెయ్యి తగిలి ఇంకా శక్తివంతమైంది ఆ శూలం. అలాంటి శూలదేవత, పినాకదేవత, పరశుదేవత. ఈ పరశుదేవత గండ్రగొడ్డలుందే, అది సామాన్యమైనటువంటిది కాదు. ఆ గండ్రగొడ్డలు కూడా ఒక మహోజ్వలమైన కాంతిపుంజం. ఈ గండ్రగొడ్డలి దీనిని ఉపాసన చేసి భార్గవరాముడు పరశురాముడు అయ్యాడని చెప్పారు. ఈ శివపరమాత్మయే ఈ పరశు శక్తిని భార్గవరాముడికి అనుగ్రహించాడు. ఆ పరశువుతో ధర్మ ప్రతిష్టాపన చేశాడనమాట. ఇలాగా సర్వాయుధ శక్తులు ఆయన దగ్గరున్నాయి. ఇలా 18 చేతుల్లో ఉన్న ఒక్కొక్క ఆయుధము, దాని పరివార దేవతలు, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. ఎందుకు ఇంత వర్ణన చేశారు అంటే, ధ్యానించేటటువంటి వారికి ఇన్ని ఆయుధ శక్తులు సంక్రమించాలి. అందుకు మహర్షి ఉపమన్యువు తాను చూసినటువంటి ఆ దివ్య దృశ్యాన్ని కృష్ణ పరమాత్మకు వర్ణించి చెప్తున్నాడు, నాకు ఇంత మహోజ్వలంగా కనబడిందయ్యా, అప్పుడు నాకు తెలిసింది ఇది తప్ప లోకంలో మరేదీ లేదు. చూసారా, ఆయన కంటి ముందు ఎంత లోకం కనబడిందో ఊహించుకోండి. మన కన్ను ఎంత చూడగలదు? ఒక పరిమితమైన రూపాన్ని చూడగలదు, కానీ అపరిమితమైన సమస్త దేవతామండలాన్ని, ఆయుధ దేవతల మండలాన్ని చూడగలదా? మరి చూసేడే. అంటే భగవంతుడు అనుగ్రహిస్తే లోకాలు పట్టనంత దృశ్యం కూడా మన నేత్రానికి చూపించగలడు అన్నమాట. అది ఆయన యొక్క అనుగ్రహ శక్తి. దాని చేత తిరిగి దర్శన శక్తి వచ్చింది. అదే యోగ దృష్టి అంటే. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు, ఈ కన్నుతో నన్ను చూడలేవయ్యా, నీకు వేరే దర్శన శక్తి ఇస్తాను అని. అటువంటి వాడు మాత్రమే ఇంత మహోజ్వలమైనటువంటి శివ మహారూపాన్ని చూడగలడు. ఈరోజు మనకు శివుడు ఎంత దివ్య రూపాన్ని చూపించాడో చూసారా? ఉపమన్యు దయవల్ల మన భావనలోకి ఎంతగా వచ్చాడు స్వామి. అంత దివ్య ధవళాకృతి అయినటువంటి సర్వశుక్లమైన మూర్తి. ఈ సర్వశుక్లమైన దివ్యమూర్తి సాక్షాత్కరించగానే తత ప్రీతో మహాదేవ సపత్నీకో వృషధ్వజ. ఆ దివ్యమంగళమూర్తి చూస్తున్నట్ట, పరమ దయాళువుగా చూస్తున్నాడు ఉపమన్యుని. చూసి దేవతలందరితో అంటున్నట్ట, పశ్యధ్వం త్రిదశా సర్వే. దేవతలారా, మీరందరూ చూడండి, ఇతను ఎవరో తెలుసా? ఉపమన్యోహ మహాత్మనః, మహాత్ముడైన ఉపమన్యుడు అంటున్నాడు. శివుడు అన్నాడు ఆ మాట, మయి భక్తిపరాం నిత్యం ఏకభావాదవస్థితాం, నా పట్ల ఏకభక్తి కలిగినటువంటి వాడు అని ఎప్పుడైతే శివుడు అంటున్నాడో ఈయనకు ఒళ్ళు పులగించిపోయింది, వివసుడైపోతున్నాడు. అభ్రువంచ తదా దేవం హర్ష గద్గదయాగిరా జానుభ్యామవనీంగత్వా ప్రణజ్ఞే పునఃపునః. ఆ శివుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే నేల సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామం చేసి మళ్లీ లేచి నిలబడి పునఃపునః మాటిమాటికి నమస్కరించి రెండు మోకాళ్ల మీద కూర్చుని, అజ్జజాతో యహం దేవా సఫలం జన్మ తాజ్యహం, ఈ రోజు నా జన్మ ధన్యమయ్యింది స్వామి. సురాసుర గురుర్దేవో యత్తిష్ఠతి మమాగ్రత, సమస్త జగత్తుకి గురువైనటువంటి పరమాత్మ నా ముందు ఉన్నాడు అనేటువంటి భావనే దివ్యంగా ఉంది అని హర్షగద్గద కంఠంతో పులకించిపోతూ, జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్స్వభావ అపగత కలుష ప్రపంచవాచాం అపి మనసో పదవీమతీత తత్వా అని భావన చేశాడు. జయ జయ జగదేకనాథ శంభో అని గళమెత్తి అరిచాడు. జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండ మండన మదనాంతక భక్త వత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే సదుపాయ కథా స్వపండితో హృదయే దుఃఖ శరేణ ఖండిత శశిఖండ శిఖండ మండనం శరణం యామి శరణ్యమీశ్వరం. చంద్రఖండాన్ని శిరస్సు మీద పెట్టుకున్న పరమాత్మ జయ జయ, పార్వతీపతే జయ జయ అని ఉచ్చైస్వరంతో అరచి, త్వదనుస్మృతిరేవ పావని స్తుతియుక్తానహి వక్తుమీశసా మధురం హి పయస్వభావతో నను కీదృక్సిత శర్కరాన్వితం. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి స్వామి. త్వదనుస్మృతిరేవ పావని, స్వామి నిన్ను స్మరించడమే మధురం. నీ నామాన్ని కానీ నీ తత్వాన్ని కానీ స్మరించితే చాలు మధురమయ్యా, ఇంకా ఆ నామాలతో స్తుతి చేశాము అంటే మధురాతి మధురం అంటున్నాడు ఆయన. స్మరణే మధురం, ఇంకా దాన్ని గానం చేసి జ్ఞానం చేసి దాన్ని నోటితో స్తుతి చేస్తే ఎంత మధురాతి మధురం అంటే, పాలున్నాయే ఆ పాలు స్వభావసిద్ధంగా మధురం, ఇంకా దాంతో పంచదార కూడా కలిపితే ఇంకా ఎంత మధురమో అంత మధురం అన్నాడు. చూసారా, అంటే ఆయన దేనికి కూర్చున్నాడో అది మనసులోంచి పోలేదనమాట. ఆ పాలు అనేటటువంటి దానితో కూర్చున్నాడు కనుక శివుణ్ణి స్తోత్రిస్తున్నప్పుడు కూడా పాలే గుర్తుకొచ్చాయి. అంటే ఆ వాసన హృదయానికి అంటుకుంటే పోదనమాట. అందువల్ల శివనామస్మరణలో ఉండే మాధుర్యం ఎలాంటిది అంటే పాలలో పంచదార కలుపుకోవడం లాంటిది అని చెప్తున్నాడు. శివుడు నవ్వుకున్నాడు ఆ మాటలు విని. నాయన ఇంకా నీకు ఆ క్షీరాభిమానం ఉందన్నమాట, సంతోషం అనుకున్నాడు. మొత్తానికి ఇలా అంటూ శివ సర్వ గర్వ శర్మద ప్రణతో దేవ దయాంకురుష్వమే నమ ఈశ్వర నాథ దిక్పతే పునరేవేశ నమో నమోస్తుతే శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవ తావుభౌ శరణం నాణ్యదుపైమీశ్వరం. స్వామి, నాకు శరణ్యుడువు నువ్వు, మా అమ్మ ఉమాదేవి, ఇంకెవరు శరణ్యం అంటే మళ్ళీ మీరిద్దరే, నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదన్నాడు. ఆ ఏకభక్తితో ఉచ్చైస్వనంతో ఇలాగనగానే శివుడు పరవశించిపోయాట. నీకేం కావాలి నాయన అని అడిగాడు. వెంటనే చెప్తున్నాడు, యది దేయో వరో మహ్యం, యది తుష్టోసి మే ప్రభో, భక్తిర్భవతు మే నిత్యం, త్వయి దేవ సురేశ్వర. అదే అడిగాడు ఆయన. నీకు నాకు వరమివ్వాలననిపిస్తే, నువ్వు నిజంగా నా పట్ల ప్రసన్నుడివైతే ఒక్కటే అడుగుతున్నాను, నీ పాదాల మీద భక్తి నీయవయ్యా, అదే చాలు అని అడిగాడు. ఆయన ప్రగాఢమైన కోరిక చెప్పాడు. కానీ ఆ ప్రగాఢమైన కోరిక వెనక ఏ వాసనలుంటాయో స్వామికి తెలుసు. వాసనాక్షయం కూడా చేయించాలి. అందుకు చిరునవ్వు నవ్వి ఆయన అన్నాడు, ఏవ ముక్త సమాం ప్రాహ భగవాన్ లోకపూజిత మహేశ్వరో మహాతేజ చరాచర గురు శివ. చరాచర జగత్తుకి తండ్రి అయినటువంటి ఆ మహేశ్వరుడు, మహాతేజస్వరూపుడు, భగవానుడు, లోకపూజితుడైనటువంటి సదాశివుడు అంటున్నట్ట, నీకు నేనే వరం ఇస్తున్నానో చూడని. నువ్వు అడిగేవు సరే, అది ఎలాగూ ఉంటుంది. నేను ఇస్తున్నది ఏమిటి అంటే, అజరశ్చ అమరశ్చైవ, నీకు ముసలితనం అనేది రాదు, అమరుడవై ఉంటావు. అంతేకాదు, భవత్వం దుఃఖవర్జిత, నీకు ఏ దుఃఖము ఉండదు సుమా, యశస్వి తేజసాయుక్తో, యశస్సు కలిగి తేజస్సుతో ప్రకాశిస్తూ దివ్య జ్ఞాన సమన్విత, నీ బుద్ధికి ఎప్పుడు దివ్య జ్ఞానం ఉంటుంది, లౌకిక జ్ఞానం కాదు, దివ్య జ్ఞానం ఉంటుంది. ఇక ఋషీణామభిగమ్యశ్చ, సమస్త ఋషులు అంటే దేవ ఋషులు మొదలుకుని బ్రహ్మర్షులు అందరూ కూడాను నిన్ను ఆరాధిస్తారు. ఇది మత్ప్రసాదాత్, నా అనుగ్రహం చేత నిన్ను ఆరాధిస్తారు. శీలవాన్ గుణసంపన్న సర్వజ్ఞ ప్రియదర్శన, నువ్వు సర్వజ్ఞుడు అవుతావు, ప్రియదర్శనుడు నువ్వు. ప్రియదర్శనుడు అంటే ఎవరు నిన్ను చూసినా ప్రీతి భావం కలుగుతుంది వాళ్ళకి, అటువంటి ప్రియదర్శనుడు నువ్వు. అంతేకాదు, అక్షయం యవ్వనం తెస్తూ, నీకు అక్షయమైన యవ్వనాన్ని ఇస్తున్నాను. తేజశ్చైవ అనలోపమం, అగ్నితో సమానమైన తేజస్సు నీకు ప్రసాదిస్తున్నాను. అంతేకాదు, క్షీరోదోపి సాగరశ్చైవ ఎత్ర ఎత్రేచ్ఛసి ధ్రువం, నువ్వెక్కడుంటే అక్కడ క్షీర సాగరం వస్తుందయ్యా నీ దగ్గరికి అని చెప్పాడు. చూసారా, క్షీర సాగరం వస్తుందయ్యా నీకు అని. క్షీరోధనంచ భుక్షత్వం అమృతేన సమన్వితం, అంతేకాదు నువ్వు సంకల్పించుకున్నంత మాత్రాన నీ బంధువులు, నీతో ఉన్న ఋషులు, నీ అతిథులు, మీ అందరికి కూడా అమృత సమానమైన క్షీరాన్నం వస్తుందని చెప్పాడు. ఇవన్నీ నీకు లభిస్తాయి. అంతేకాదు, నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమంలో నేనుంటానని చెప్పాడు. సాన్నిధ్యం చాశ్రమే నిత్యం కరిష్యామి ద్విజోత్తమ, ఎంత గొప్ప మాట, ఎంతకన్నా వరం ఏమిటి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటానన్నాడు. ఇంకేం కావాలండి, ఇంకేం కైలాసం కావాలి, ఈయన ఎక్కడుంటే శివుడు ఎక్కడుంటాడట, శివుడు ఎక్కడుంటే అక్కడ ఈ దేవతలందరూ ఉంటారు, ఇంకేం కావాలి. కనుక శివుడు ఉంటే చాలు, ఆ శివుణ్ణి తన దగ్గర ఎల్లవేళలా ఉంచుకునేటంత శక్తిని సంపాదించుకున్నాడు ఉపమన్యు మహర్షి. ఆ ఉపమన్యు మహర్షికి ఆ శివుడు ఏ క్షీర సముద్రం ఇచ్చాడో గాని, ఆ ఉపమన్యు మహర్షి మాత్రం మనకు క్షీర సముద్రాన్ని ఇచ్చాడు. శుద్ధ సత్వమయమైనటువంటి శివభక్తి అనేటువంటి అమృత సముద్రాన్ని మనకిచ్చాడు ఆయన. ఆయన చేసిన శివజ్ఞాన బోధామృతం ఉందే, అది దివ్యాతి దివ్యం. ఆ పంచాక్షరి విద్య, ఆ శివోపాసన, ఇదంతా కూడా ఉపమన్యువు కథ వల్ల లభించింది మనకు. ఇలాగా ఉపమన్యువు కథే ఒక మంచి అమృతమయమైన క్షీరాన్నం మనకు. ఆ క్షీరాన్నాన్ని ఇవాళ కడుపు నిండా మనం భుజించాం. ఇలాగా ఈరోజు ఉపమన్యువు అందించిన శివప్రసాదాన్ని ఆరగించాం. రేపు ఏ భక్తుడు ఏ ప్రసాదం ఇస్తాడో చూద్దాం. రేపు సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకు సమావేశం అవుదాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి.